ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని గనక మనం ఆచరించినట్లయితే దాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని మనమేం రక్షిస్తాం? ఆచరించగలిగినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కనుక నైతికమైనటువంటి విలువలు గోడ మీదో నీటి మీద రాతలు మాత్రం కాదు, ఆ నైతికమైనటువంటి ఆ మాటలన్నీ కూడా ఋషివాక్యాలు గనక అపౌరుషేయాలు పౌరుషేయాలు అయినాయి కనుక ఎవరో అనుభవించి ఎవరో దర్శించి ప్రాపంచికమైనటువంటి మహాపరిసత్యాలుగా ఈ ప్రపంచానికి ఆవిష్కరించారు కనుక వాటిని ఒక్కసారి ఆగి అధ్యయనం చేసి మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేకానేక సన్నివేశాలతో పోల్చుకొని సమాధానం గనక పొందగలిగితే అది ధర్మాచరణ. అంతేకాదు, కష్టంలో ఉన్నవాడిని, నష్టంలో ఉన్నవాడిని, బలహీనుణ్ణి, నిర్వీర్యుణ్ణి, నిరాసక్తుణ్ణి, ప్రమత్తత లేనివాణ్ణి, వీళ్ళందరినీ కూడా కాచుకోవలసినటువంటి బాధ్యత ధర్మంలో ఒక భాగం. అందుకనే నిన్న మనం అనుకున్నాం, కృతయుగమంతా కూడా అస్థిగతం, త్రేతాయుగమంతా మాంసగతం, ద్వాపర అంతా రక్తగతం, కలియుగమంతా అన్నగతం. ఇక్కడ జీవుడికి మనం చేయగలిగిన ఉత్తమోత్తమమైన సేవ ఏది అంటే అన్నం పెట్టటమే. అన్నం పెట్టడం ఏమి అధ్యాత్మ అంటే అసలు అన్నం పెట్టగలగటమే అధ్యాత్మ. ఆ అన్నం ఎక్కడి నుంచి? సమృద్ధంగా మనం సంపాదించి, ధర్మంలో నుంచి సంపాదించి. ఎందుకంటే పిడికెడు అన్నం గనక పెడితే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా ఉవ్వెత్తున ప్రతి జీవు యందు కూడా ప్రబుద్ధమానమవుతాయి. కనుక వాడి యందున్న అన్ని కోశాలు కూడా పరమోత్కృష్ట స్థాయికి వెళ్ళేటువంటి దిశగా మనం ఈ అన్నాన్ని దానం చేయకూడదు, అన్నాన్ని వితరణం చేయకూడదు. ప్రసాద వితరణం, వితరణమన్నా దానమన్నా దానానికి అందమైన మాట వితరణం. అది వితరణము కాదు, దానము కాదు. సత్యసాయి భగవానుడు దానికి పెట్టిన పేరు నారాయణ సేవ. అవతల జీవిలో ఉన్నటువంటి నారాయణుడికి నీవు ఈ అన్నం ద్వారా, ఈ ముద్ద ద్వారా సేవ చేయి. అందుకే జల్లెళ్ళమూడమ్మ ఓ గొప్ప మాట అన్నది, అన్నం పెట్టడం కాదు నాన్న, పెట్టుకోవటం చాలా అవసరం అన్నది. పెట్టటం వేరు, పెట్టుకోవటం వేరు. ఎవరో వచ్చారు చూడు వాకిట్లో పని మనిషి చెప్తాం, వెళ్ళి కాస్త అన్నం పెట్టిరా అంటాం. పుణ్యం ఎవరికి అంటే పెట్టిన పని మనిషికే మనకు కాదు. ఆమె పెట్టింది, ఆమె ఆనందాన్ని పొందిందో, చెయ్యాలి గనక చేసిందో, యాంత్రికంగా చేసిందో, అందుకున్నవాడు అందుకున్నవాడు వెళ్ళిపోయినాడు. కానీ పెట్టుకుంటే, మనంతట మనమే పెట్టుకోగలిగితే, మనంతట మనమే సేవ చేసుకోగలిగితే ఆ ఆనందమే ఆనందం. అందుకనే మనం ఎవరి నుంచైనా ఏదైనా వస్తువుని పొందినప్పుడు మన మనస్సు కించపడుతుంది, మనం ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకని కలుగుతున్నది అంటే పుచ్చుకోవటంలో ఆనందం లేదు, ఇచ్చుకోవటంలోనే ఆనందం ఉన్నది. అది అన్నం బహుకుర్వీత అని ఉపనిషద్వాక్యం ప్రమాణంగా సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి అన్నం పెట్టమన్నారు, పెట్టుకోమన్నారు. ఈ అన్నం ఎలా పెట్టుకోవాలి అంటే గాంధీ మహాత్ముడు మహాత్ముడే కానీ ఒక చిన్న పొరపాటు మాట, దరిద్ర నారాయణుడు అన్నారు. స్వామి ఒప్పుకోలేదు. నారాయణుడు దరిద్రుడు ఎట్లా అవుతాడు? నారాయణుడు శ్రీనాథుడు. ఈ ప్రపంచం మొత్తానికి నారాయణ సేవ చేయమన్నారు. దరిద్ర నారాయణ సేవ అనే మాట ప్రపంచంలో నుంచి వదిలిపెట్టమన్నారు సత్యసాయి భగవానుడు. నిజం. ఎందుకంటే నీలో నాలో చీమలో దోమలో పరబ్రహ్మంలో ఉన్నటువంటి ఆ చైతన్యం అంతా ఒకటైనప్పుడు దరిద్రం ఎక్కడున్నది? ఆగర్భం శ్రీమంతత్వం ఎక్కడున్నది? లేనే లేదే. ఉన్నదంతా ఒక్కటే. నిఖిలమై నిశ్చలమై అచంచలమై అతులమై అనన్యమై పూర్ణమై ఎవరి యందు చైతన్య ప్రవాహంగా ఉన్నదో ఆ చైతన్య భూమికలో నిలకడ చెందినటువంటి జీవుడు గనక వ్యర్థ పదాలు వాడుతూ వెళ్ళినట్లయితే మహాత్ముడు కాగలడా? ప్రశ్నించుకోవాలి. మహాత్ముడంటే తన యందున్న ఆత్మను తాను గమనించి తదనుగుణంగా జీవించినవాడు. పరమాత్మ ఎవరో తెలుసునా? వీటన్నింటినీ నియంత్రించగలిగినవాడు, వీటన్నింటినీ నడిపించగలిగినవాడు, అన్నిటి యందు అంతటా తానే ఉన్నానన్నటువంటి ఒక స్పృహని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని దృఢంగా పాదుకొలపగలిగిన వాడే పరమాత్మ అవుతాడు గనక పరమాత్మ వాక్కులు మొట్టమొదటి అనుకున్నాం అవన్నీ కూడా శుద్ధ చైతన్యంలో నుంచి రావలసినవే. పుస్తకాలలో నుంచి వస్తే అక్కడిదిక్కడ చెప్పడానికి మనమెందుకు? అక్కడక్కడ ఉన్నాయిగా. చదవటం అంటూ గనక జరిగితే అక్కడికి వెళితే దొరుకుతాయి. కానీ జీవితాన్ని చదవాలి, ధర్మ మార్గంలో జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. అనేక ధర్మాలలో సామాజిక ధర్మాన్ని కూడా దాటిన తర్వాత ప్రతి జీవుడికి కూడా కులధర్మం ఉన్నది. మతం ఉన్నవాడు లేడో ఉన్నాడో లేడో తెలియదు, కానీ కులం లేనివాడు లేడు కదా. కానీ ఆ కులానికి కూడా ఒక ధర్మం ఉన్నది. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క సర్వసమ్మతమైన సర్వ జనహితమైనటువంటి ఒక దివ్య బోధ మహోపదేశం ఏమిటి అంటే, నీవు హిందువుగా గనక పుట్టినట్లయితే, హిందూ మతాన్నో హిందూ ధర్మాన్నో ఆశ్రయించినట్లయితే కడదాకా హిందువుగా జీవించు. నీవు క్రిస్టియన్వి గనక అయినట్లయితే నీ ధర్మాన్ని, క్రైస్తవ ధర్మాన్ని పరిపూర్ణంగా నీవు పాటించు. మతి ఏమి మతి ఎప్పుడైనా చెడు చెప్పిందా? మానవుడి మతి చెడ్డదే, కానీ మతం ఎప్పుడూ చెడలేదన్నారు. కాబట్టి మతము కానీ కులము కానీ గుణము కానీ గణము కానీ జీవుడు ధర్మ బుద్ధితో దానిని విచారణ చేసినట్లయితే, మహాభారతంలో కౌశికుడి కథ ఉన్నది. ఆ కౌశికుడు మహా తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే తన శరీరంలో ఉన్నటువంటి 272,000 యోగనాడులు దానిలో నుంచి జ్వాలలు శిఖలై బయటకు వచ్చేట్లుగా, పొగలు సెగలై వచ్చేట్లుగా, యోగాగ్నులు రగులుతున్నటువంటి వేళ, అది ముగిసినటువంటి వేళ, ఇక్కడికి తపస్సు చాలు అనుకుంటున్నాడు. ఇలా లేవబోయినాడు. ఆ చెట్టు పైనుంచి ఒక పక్షి ఆయన ఒంటి మీద రెట్ట వేసింది. చాలా తపస్సు చేశాడుగా, 272,000 నాడులు యోగాగ్నిలో తప్తమై ఉన్నాయిగా, కానీ ఇంతటి నా మీద ఈ రెట్ట వేసినది ఎవరు అని పైకి చూశాడు. భస్మం అయిపోయింది. పిట్ట అక్కడే మాడిపోయి రాలిపోయి ఆయన కళ్ళ ముందు పడిపోయింది. అది నా తపశ్శక్తి అనుకొని బయలుదేరాడు. బయలుదేరి జ్ఞాని కానివ్వండి, మరొకడు కానివ్వండి, లోపల ఆత్మారాముడు వాడు ఆ టైం రాగానే నాకేం పెడతావని అడుగుతాడుగా, మనను కూడా అడుగుతాడుగా 8:30కి. అలాగే ఆ టైంకి ఆ గ్రామానికి వెళ్ళగానే ఆయనకి ఆకలి వేసింది. ఆకలి జీవలక్షణం, ఆకలి దేహపరం. ఒక ఇంటి ముందు నుంచున్నాడు. ఇంకా ఈ ఇళ్ల ముందు ఉండటం అడగటం కొత్త, అప్పుడేగా తపస్సులో నుంచి బయటకు వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఉలుకులేదు, పలుకులేదు. ఇంట్లో మాత్రం ఎవరో ఉన్నట్లే అలికిడిగా ఉంది. మళ్ళీ రెండోసారి అరిచాడు, మూడోసారి అరిచాడు. ఈ మూడోసారి అయిన తర్వాత కొంత సమయానికి ఆమె నెమ్మదిగా లోపల నుంచి స్వామి చెప్పిన ఆ గృహలక్ష్మి బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే, పళ్ళెరన్ నిండా పదార్థాలు పెట్టుకొని వచ్చి, నా భర్త పొలంలో పనిచేసి వచ్చి అలసిపోయి ఉన్నటువంటి వేళ ఆయనకి భోజనం పెట్టి కాస్త సేద తీర్చే ప్రయత్నంలో నేనున్నాను, అయినా కన్నెర్ర చేస్తే కాలిపోవటానికి చెట్టు మీద పెట్టను కాదు కౌశిక అన్నది. ఆశ్చర్యపోయినాడు కౌశికుడు. ఈ ఇల్లాలు ఎక్కడో మూలగూర్చున్న ఇల్లాలు, సంబంధమే లేదే, అది అరణ్యం, ఇదేమో జనావాసం. ఈమె తన ఇంట్లో కూర్చుని అక్కడ జరిగిన సంఘటన చెప్తూ ఏ పేరు తెలియనటువంటి నా పేరుతో ఈమె సంబోధించిందే, ఈ శక్తి ఉన్నదే అని, అమ్మా నీవు జ్ఞానస్వరూపిణిగా మాతృమూర్తిగా నాకు గోచరిస్తున్నావు. నీవు నీ స్వధర్మాచరణలో నీవు ఉన్నత స్థితికి వెళ్ళావు. ఆ స్వధర్మాచరణ ఏమిటి? అలసిన భర్తకు సేవ చేయటం, ఆకలిగొన్న వేళ తన భర్త కడుపు చూసి అన్నం పెట్టడం, ఆయన సేదదీరి కాస్త విశ్రామం చెందేదాకా తన సేవని అందించటం. ఈ మూడు పాతివ్రత్యం అవునో కాదో కానీ సేవ మాత్రం అక్కడ నిలకడ చెందింది. కనుకనే ఆమె కౌశికుడికి భయపడలేదు. స్వధర్మంలో ఉన్న బలం అది. అప్పుడు ఆయన చేతులు జోడించి అడిగాడు, అమ్మా తపస్సు చేశాను, అజపజపం చేశాను, జపం చేశాను, ధ్యానిగా ఉన్నాను, ప్రపంచంలోకి వచ్చాను, ఇదిగో నిన్ను దర్శనం చేశాను, కానీ ధర్మం అంటే నాకు తెలియలేదమ్మా, ధర్మాన్ని గురించిన విచారణ నాకెవరు చెప్తారో చెప్పు అని అడిగాడు. ఫలానా చోటికి వెళ్ళు, అక్కడ ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆ ధర్మవ్యాధుడి దగ్గర గనుక నువ్వు వెళ్ళినట్లయితే నీకు బోధ తెలుస్తుంది, ఆయన చెప్తారు. ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక మాతృమూర్తి ధర్మవ్యాధుడి పేరు చెప్పింది అంటే ఒక ఊహ చేసుకున్నాడు ఆయన. ఆయన ఎలా ఉంటాడు? సరే వెళ్ళాడు, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. ధర్మవ్యాధుడు ఎవరు ఎవరు ఎవరని అడుగుతున్నాడు. అడుగుతుంటే అందరూ అడుగో అడుగో అని చూపిస్తున్నారు. ఆ ధర్మవ్యాధుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? ఒక మాంసపు ముక్కలని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, చేసి అందరికి అమ్ముతున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ ప్రవాహంగా నుంచనున్నారు క్యూలో. ఆయన మాంసం ముక్కలన్నీ కట్ చేస్తున్నాడు చేస్తున్నాడు. ఈయన ధర్మవ్యాధుడు కావటానికి వీల్లేదు, అవకాశం లేదు. ధర్మవ్యాధుడు పొరపాటు, ఇద్దరు పేర్లు ఉండొచ్చుగా, ఇద్దరికి ఒకే పేరు అనుకున్నాడు. ఆ సమయంలో ధర్మవ్యాధుడు, కౌశిక ధర్మవ్యాధుడిని నేనే. ధర్మం అంటే ఏమిటంటే నేను ఏ వృత్తి యందు ఉన్నానో ఆ వృత్తి యందు ఏ అపేక్ష కానీ ఉపేక్ష కానీ బంధన కానీ బాంధవ్యం కానీ కర్తృత్వం కానీ లాభాపేక్ష కానీ క్షేమం కానీ సంక్షేమం కానీ యోగాన్ని కానీ ప్రాప్తిని కానీ ఆశించకుండా నేను చేయగలిగిన పని చేస్తే దాని పేరు ధర్మమయ్యా కౌశిక అన్నాడు. మాంసమేవాడికి కూడా నా పేరు తెలిసిందే. ఇది ఎలా తెలిసిందే అంటే స్వధర్మంలో ఉన్నటువంటి ధర్మం అది, బలం అది. స్వధర్మము అంటే భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక అనబడేటువంటి ఈ మూడు స్థితులలో ఆధ్యాత్మిక స్థితిలో ధర్మము అన్నా కర్తవ్యమన్నా ఇదంతా కూడా మూడవ స్థాయికి చెందినదిగా మనం భావన చేసినా స్వధర్మం అంటే ఆత్మను ఎరగటం అని అర్థం. దాన్ని పక్కన పెట్టి ముందు లోకాన్ని ఎరగాలి. లోకాన్ని కాదు ఎరగవలసింది, ఎరగవలసింది మనమే. ఒక్కసారి మనంతటా మనమే ఒక చోట కూర్చొని మోరల్ ఫిలాసఫీ నోటికి బోలెడు మాటలు మనకు గుర్తున్నాయి, చాలా చెప్పగలుగుతున్నాం, పాటించామా లేదా? సామాజికమైన ఒక ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా? అలాగే సహజీవనం చేస్తున్నటువంటి భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా? ఒక విద్యార్థిగా విద్యాభ్యసనం చేయవలసినటువంటి నేను ఆ విద్యని కూలంకషంగా లోలోతులుగా సర్వార్థంగా సమగ్రంగా సమ్యక్ దర్శనంగా నేను అధ్యయనం చేస్తున్నానా లేదా? నేను ఎంచుకున్న వృత్తికి లేదా నేను ఎన్నుకోబడిన వృత్తికి నేను శాయశక్తులా పరిపూర్ణంగా నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా? నేను చేస్తున్న పనికి తగిన జీతాన్నే నేను తీసుకుంటున్నానా లేదా? ఈ ఉద్యోగంలోకి వచ్చాం గనక మనని ఎవడు తీసేవాడు లేడు గనక చేయకపోయినా పర్వాలేదు అనుకున్నామా? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నట్లయితే దానిలో 99% మనకి మార్కులు రావాలి. రాకపోయినట్లయితే ఈ ధర్మం అనేది ఒక సబ్జెక్టుగా మిగిలిపోతుంది తప్ప మనకు అక్కరకు రాదు. ధర్మాన్ని తెలుసుకోవటం వేరు, ధర్మాన్ని ఆచరించటం వేరు. అందువలననే వేదాలు ఉపనిషత్తులు చెప్పీ చెప్పక పురుషుడికి కొన్ని ధర్మాలు స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పినాయి. వాటిని కూడా మనం విచారణ కాస్త చేద్దాం. పురుషుడు అంటే రాముడు అనుకుందాం, స్త్రీ అంటే సీత అనుకుందాం. మనకు ఆదర్శమూర్తులు గనక వారిద్దరిని విచారణ చేద్దాం. రాముడు ఆదర్శప్రాయమైన కొడుకుగా, ఆదర్శప్రాయమైనటువంటి అన్నగా, ఆదర్శప్రాయమైన భర్తగా, ఆదర్శప్రాయమైన యువకుడుగా, ఆదర్శప్రాయమైన ఇక్ష్వాకు రాజుగా, ముముక్షువులందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి ఆనంద ప్రదాతగా, అరివీర భయంకరమైనటువంటి శత్రు సైన్యానికి ఒక సింహ స్వప్నంగా, ఈ ధర్మాన్ని అన్ని వేళలా పాటించాడు. అంతేకాదు వాలి వధ అయిపోయిన తర్వాత సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు శిరస్సు వంచి చేతులు జోడించి, రామా నీవు గనక రాకపోయి ఉన్నట్లయితే వాలివధ జరిగేది కాదు, వాలివధ జరగకపోతే నాకు రాజ్యము దక్కేది కాదు, నా రమణీ దక్కేది కాదు. ఆయన రమణి తార కనుక రాజ్యము, రమణి, ప్రదేశము, దేశము అంతా నీదేనయ్యా. యుద్ధం చేసింది నీవు, వాలిని చంపింది నీవు, గెలిచింది నీవు, విజయుడవు అయినది నీవు, ఇక నా ప్రమేయం ఏమున్నది, ఈ భూభాగం అంతా నీదే అన్నాడు. అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏలుకోవటానికి నాకు అయోధ్య ఉన్నది, ఇది నీది, నీ జాతి, నీ గుణంతో, నీ భావంతో, నీ మూలంతో, నీ సంస్కారంతో, నీ సంస్కృతితో ఈ కిష్కింధానగరం ప్రజ్వరిల్లుగాక, అనేక కాలాలు ఈ జాతి నిలబడుగాక అని ఆశీర్వచనమిచ్చాడు రామచంద్రుడు. ఈవేళ ఎవరైనా అయ్యా అంతా మీరే చేశారు, పట్టుకెళ్ళండి అంటే నే కూర్చున్న కుర్చీ కూడా ఇస్తారా అని అడుగుతాడు. అది ఈనాడున్న ధర్మం. అలాగే లంకానగరంలో రావణవధ అయిపోయింది, విభీషణుడు కూడా ఇలాగే అన్నాడు. ఈ లంక ఇన్నాళ్ళు ఇక్కడ వేదం వినపడ్డా, ఇక్కడ వేదం అనబడ్డా, ఇక్కడ అనేక ధర్మాలన్నీ కూడా సంస్కారవంతమైనటువంటి విధి విధానాలుగా సాగినా, రావణుడు అనబడేటువంటి నా అన్న కారణంగా మేము పూర్ణ తమస్సులో నిలిచిపోయినాం. ఇప్పుడు రావణుడు లేడు, కుంభకర్ణులు లేడు, దానికి సంబంధించిన ఏ సంతతి లేదు రామా, లంకానగరాన్ని కూడా నీవు అయోధ్యతో కలుపుకొని పాలించవా అని అడిగాడు. మళ్ళీ ఇదే జవాబు, జవాబులో తేడా లేదు. నిన్న సత్యము అంటే మారని వస్తువుగా స్వామిని గురించి మనం ఎలా చెప్పుకున్నాం, ఆయన నేను సాయిబాబాను అని ప్రకటించిన మే 23, 1940 నుంచి 24 స్వామి 2011 ఏప్రిల్లో శరీరాన్ని వదిలిపెట్టేదాకా డ్రస్సు మారలేదు, అడ్రస్సు మారలేదని నిర్ణయించాం కదా. అంటే మారని దాని పేరు సత్యం, మారుతున్నది అసత్యం. ఈ మారనటువంటిది ఎట్లా ఉన్నదంటే రాముడి మాటలో కూడా మార్పు లేదు సుమా. ఇదే మాట అన్నాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కంటే నా మాతృభూమి మహత్తరమైనటువంటిది, నాకున్నటువంటి తల్లి కంటే మిగతా వారంతా మాతృ సమానులే, కానీ నాకు జన్మ ఇచ్చినది ఒకే తల్లి, కనుక నీ ఉండవలసిన చోట ఉండు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీ అన్నగారు ఏమి చేస్తే ఇలా అయిపోయిందో గమనించుకొని అట్లా జరగకుండా ధర్మాన్ని ఆశ్రయించమని బోధ చేశాడు. వచ్చేశాడు. వచ్చిన తర్వాత సీత ఏమన్నది, ఆమెను అడవికి వెళ్ళమని కైకడగలే, దశరథరాజు అడగలే, ముగ్గురు అత్తగారులు నువ్వేం చేస్తావు ఇక్కడ అంతఃపురంలో ఉండు, అరణ్యంలో పొదలుంటాయి, పులులుంటాయి, రాముడే చెప్పాడు, ఒక రాత్రంతా సీతమ్మని కూర్చోబెట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా దృశ్యం కనిపించినట్టుగా చెప్తే అవన్నీ ఉన్నా వాటిని జయించటానికి నువ్వు ఒక్కడున్నావు కదా రామా, నీతో ఉంటేవి నా జోలికి ఎందుకు వస్తాయి, నువ్వు లేకపోతే కదా నాకు భయం, నువ్వు ఉన్న చోటంతా నాకు అభయమే గనక నే కూడా అరణ్యానికి వస్తాను అన్నది. అది పతివ్రతాధర్మమా, సాహచర్య ధర్మమా, సహధర్మమా, సహజీవన ధర్మమా, జీవన భాగస్వామ్యమా, ఆదర్శప్రాయమైనటువంటి విచారధారలో రాముడి ధర్మము సీత ధర్మము రెండు కావు. రామధర్మము సీత ధర్మము ఏకమైనటువంటిది కనుకనే అది రామ అయనమై రామాయణమైంది. సీత యొక్క కథ అయింది గనక సీతాయాశ్చరితం మహత్ అన్నారు వాల్మీకి. అంతేకాదు ఈ రాముడు, ఈ సీత, జగజ్జనని శ్రీమన్నారాయణుడు ఈ జగత్తులోకి రావటానికి కారణభూతమైనటువంటి వాడు పౌలశ్చ బ్రహ్మ రావణుడు గనక రామాయణం అంతా రాముడి కథా కాదయ్యా, సీత యొక్క మహత్వం కాదయ్యా, రావణ హృదయమయ్యా అన్నాడు. అంటే నెగటివ్ ఎనర్జీ లేకపోతే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు వచ్చాడు అంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ బాగా గూడు కట్టుకొని ఉన్నది అని అర్థం. ఎందుకు వచ్చాడు, యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలాగే గంగానదీ తీరానికి వెళ్ళినప్పుడు అమ్మ గంగకు పూజ చేసింది, చెట్టుకు పూజ చేసింది, రావి చెట్టుకి, మర్రి చెట్టుకి, ఆకాశానికి, పంచభూతాలకి పూజ చేసి వచ్చింది. ప్రార్థన ఏమిటో తెలుసునా, నా భర్త శ్రీరామచంద్రుడు తన తండ్రికిచ్చినటువంటి మాట పాలించటం కోసం సర్వము త్యాగం చేసి ఇదిగో అరణ్యవాసాన్ని ఎన్నుకున్నాడయ్యా, ఓ లతల ఓ పూల అంటూ వాటితో సంబోధిస్తూ మళ్ళీ దిగ్విజయంగా వెనక్కి వస్తూ ధర్మాన్ని రక్షిస్తున్న నా రాముడు, నేను మళ్ళీ భద్రంగా అయోధ్యకు వెళ్ళేదాకా మమ్మల్ని ప్రకృతిగా కాపాడమని ప్రార్థన చేసింది, చేస్తూ మీ శక్తులన్నీ మా రామునికి వనగూడుగాక అన్నది. చూడండి, ఇక్కడ క్షేమంగా వెళ్ళి భార్య అంటుంది లాభంగా రా అంటుంది, లాభం లేకపోతే రావద్దు అనే, లాభంతో రమ్మనమనే, అంటే ఆమె దృష్టిలో క్షేమమే లాభము అని అర్థం. క్షేమము అంటే క్షితి కాకపోవటమే, పతనం కాకపోవటమే, వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్లుగా వెనక్కి వెళ్ళాలి, అది భద్రమైనటువంటి ప్రయాణం. ఎలా వెళ్ళారో అలా చక్కగా రండి అంటాం కదా, అలాగే వెళ్ళాలి. ఎలాగో వెళ్ళి ఇంకోలా వెళ్ళిపోతే ఎవరికి ఆనందం? వెళ్ళిన వాడికి లేదు, సమాజానికి లేదు గనక ధర్మో రక్షతి రక్షిత. అలాగే గుహుడు, అనేకానేకమైనటువంటి మహామునులందరూ కూడా ప్రధానంగా భరద్వాజ మహర్షికి, అహల్యాదేవికి, శ్రీరామచంద్రుడితో కూడినటువంటి సీత ప్రార్థన ఏమంటే, రాముని యొక్క శక్తి అంతా కూడా ఇనుమడించాలి అంటే మీ ఆశీర్వచనం కావాలి అన్నప్పుడు అరుంధతీదేవి ఒక్క మాటన్నది, వశిష్ఠుల వారి భార్య, రాముడు ధర్మస్వరూపం, సీత భయపడకు, ధర్మాన్ని గురించి నీవెప్పుడన్నా చదవాలి వినాలి తెలుసుకోవాలి అనుకుంటే ఏ శాస్త్రము చదవకు, రాముణ్ణి చూడు, రాముడు ఎట్లా ఉన్నాడో ఎట్లా జీవిస్తున్నాడో గమనించు. 14 ఏళ్ళు నీకు అవకాశం ఉన్నది కదా, 14 ఏళ్లలో సింహభాగమంతా రాముణ్ణి చూడు అన్నది. ఆ సింహభాగమంతా చూడులోనే చివర ఒక్కయ్యరు ఆయన దగ్గర ఉండవు అని చెప్పింది ఆమె, ఆమెకి తెలియందేం కాదు. కనుక 13 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రామ అయనంలో, సీత అయనంలో సీత దేనిని గమనించింది అంటే రాముడి పదముద్రలను గమనించింది. ఈ రాముడు నారచీరలు గట్టి అన్నీ పట్టుకొని వెళితే, అన్నీ వదిలిపెట్టి వెళితే ఆయన కాలుకు మిగిలినవి పాదుకలు రెండు మిగిలినాయి కదా. తమ్ముడు వచ్చాడు భరతుడు, అమ్మ ఏం కోరింది, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళు, మా అబ్బాయికి పట్టాభిషేకం జరుగుతుంది, ఇది నా కోరిక అన్నది, దాని ప్రకారం ఈయన వచ్చాడు, అది బాగానే జరిగింది. ఈ భరతుడు అన్నగారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే ఆ రామపాదుకలు రెండు పట్టుకుపోయినాడు. ఇక రాముడు ఏం చేశాడు అని మిగతా కాలం అంతా పాదాలకి ఏ రకమైన ఆరక్షణ లేకుండా ఆయన చక్కగా నడిచాడు. ఎందుకు నడవలసి వచ్చింది అంటే శ్రీరామ పాదములయందున్న దివ్య మహాశక్తి భూమి అనబడేటువంటి సీత యందు నిక్షిప్తం కావాలి. అందుకనే సత్యసాయి భగవానుడి 72 సంవత్సరాల దర్శన కాలంలో, తదనంతర కాలంలో వారు ఏకాంతంగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కాలుకి చెప్పు లేదు. కారణం ఏమంటే స్వామి యొక్క దివ్య మహాశక్తి ఏదైతే ఉన్నదో ఈ భూమికి అందాలి. కేవలం మన కోసమే పరమాత్మస్తాడా, అది అహంకారం. నా కోసం వచ్చాము సాయి అని వాడు పాట రాస్తాడు, నీ కోసం రాలే. 84 లక్షల జీవరాశుల కోసం వచ్చాడు, తాను సృష్టించిన ఈ ప్రకృతి కోసం వచ్చాడు. నడిచినంతకాలము, తాను సాగించినంతకాలము కూడా తన యందున్నటువంటి సర్వశక్తులని మళ్ళీ ఈ భూమి అనబడేటువంటి దానికి స్వామి అప్పజెప్పారు. అలాగే గాలిలో చూపుడు వేలుతో రాతలు రాసినప్పుడు అది ఏమిటని విచారణ చేస్తే అది సర్వశక్తులని కూడా, ఎనర్జీ లెవెల్స్ అన్నింటినీ కూడా సమన్వయం చేసిన ఒక దివ్య విధానం. దానిని వేళ మనం రేఖి అని పేరు పెట్టుకున్నాం. స్వామి చూపుడు వేలుతో రాసేవారు, ఎవరికి అర్థం కాలే. ఎందుకని అర్థం కాలేదంటే మన మేధకు అది అందేది కాదు గనక. అలాగే సర్వేశ్వరుడైనటువంటి స్వామి తాదాత్మ్య స్థితిలో తనలో తాను నిలకడ చెంది పరమానందాన్ని పొందిన ఘటనలు ఎన్నో చూశాం. వారు మౌనంగా ఉన్నా, ధ్యానం చేసిందంటూ లేదు, ధ్యానిగా ఉన్నది లేదు. ఎవరో ఎప్పుడో సత్యసాయి ధ్యానముద్ర అని ఫోటో తీస్తే స్వామి నవ్వుతూ, ధ్యానమే నేనైనప్పుడు మళ్ళీ ధ్యానం చేయటం ఏమిటి అన్నారు. అలాగే కోటి సూర్య సమ తేజస్వరూప అని ఎవరో భజన పాడితే ఆ కోటి సూర్యులకు మూలమైన శక్తి నేనైనప్పుడు దాని స్వరూపం నాకెలా వస్తుందో ఆలోచన చేయండి అన్నారు. కానీ ఇంకా పాడుతూనే ఉన్నాం కదా, ఆయన చెప్తూనే ఉన్నారు, మనం పాట మాత్రం మానలే. ఈ కోటి సూర్య సమ తేజస్వరూప అని పాడుతుంటే మనకు ఒళ్ళంతా కూడా ఒక తాదాత్మ్యం చెంది శివమెత్తి పరవశమెత్తి కదా, భో భూ నభో అంతరాలన్నీ కలిసిపోయేట్టుగా అర్థం ఎరిగి పాడాలి. కనుక ఈ ధర్మంలో సీతాదేవి యొక్క ధర్మం ఏమిటి అంటే కౌసల్య అడిగింది, ఒక్క మాట అడిగింది, ఎందుకు నీవు కోరి రాముడితో వెళ్తావు. రాముడు పురుషుడమ్మా, తండ్రి ఆజ్ఞ పాలించి వెళ్తున్నాడు. ఇదిగో నీలాగానే నేను, నాలాగానే మన ముందున్న వారంతా, ఇక్ష్వాకు వంశంలో ఉన్న స్త్రీమూర్తులందరికీ ఇది శాపమమ్మా. చంద్రమతిని తీసుకెళ్ళి కాశీలో అంగట్లో సరుకులు అమ్మినవాడు హరిశ్చంద్రుడు అని ఒక్కొక్కళ్ళ వ్యధంతా, స్త్రీమూర్తుల వ్యధంతా చెప్తూ వచ్చింది. మనం అనుకుంటాం, పురుషుడు ప్రపంచంలో రాణిస్తుంటే స్త్రీకి ఆనందం ఉండదు, తగ్గుతూ ఉంటుంది. ఆ ఆనందం ఎందుకు తగ్గుతుందంటే సమయం కేటాయించలేము. ఆ ఏకాంతంలో అనేకమైనటువంటి భావాలు కలిగి, నావాడు నాకు కాకుండా పోతున్నాడేమో అనేటువంటి ఒక విచారధార కలిగి, ఆ విచారంలో తనను తాను కృషింపజేసుకుంటుంది. ఆ భావనలోనే కౌసల్య అంటే అప్పుడు ఒక్క మాటన్నది. వాల్మీకి రామాయణంలో సీత నోట పలికించాడు వాల్మీకి, అమ్మా అత్త అని పిలవలేదామె, అమ్మా రాముడు లేని అయోధ్య అరణ్య సమానం కదా, రాముడున్న అరణ్యం అయోధ్య కంటే గొప్పది కదా, నేను రాముడితోనే ఉంటా. అసలు నేను రాముణ్ణి కట్టుకున్నది అందుకే, ఎందుకనంటే రాముడితో ఉండటం కోసమే. ఏ ధర్మాన్నైనా, ఇందాక చెప్పుకున్న అనేక ధర్మాలలో ఏ ఒక్క ధర్మాన్ని మీరు అడగండి, దేనితో నీవు కూడి ఉండటానికి ఇష్టపడతావంటే సత్తుతో కూడి ఉండటానికి ఇష్టపడతానంటుంది. అందుకనే దాని పేరు సత్యధర్మము అని స్వామి దానికి పరమాద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. సత్యధర్మం అనేది ఒక మాట, సత్య కామ ధర్మ కాదు, సత్యధర్మ. సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. జీవుడే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ. దేహియే దేహంగా, దేహమే దేహిగా, పరస్పర ఆధార ఆధేయంగా ఉన్నాయి గనక ఈ ధర్మమంతా జారి 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 వస్తే లోకధర్మంలోకి వచ్చేసరికి ఈ లోకధర్మం చాలా విచిత్రంగా ఉంటుంది. లోకానికి ఎప్పుడు ఏది కావాలో దానికి తెలియదు. ఆ లోకం రాముడు సీత అన్ని ధర్మాలను పాటించి అన్ని పరీక్షలలో నెగ్గి పరమానందంగా వస్తుంటే మనం అనుకున్నాగా ఈ భరతుడు కాస్త పాదుకలు ఉన్నవి కూడా పట్టుకుపోయినాడు, ఆయన దగ్గర ఏం లేవని. దాని విశ్వనాథ వారు చాలా అందంగా ఒక పద్యం చెప్పాడు. ఏం పద్యం అంటే, నందిగ్రామంలోకి భరతుడు ఈ పాదుకలు తీసుకొని వెళ్ళి అయోధ్యలోకి వెళ్ళలే, రాముడు వచ్చేదాకా నేను అక్కడ అడుగుపెట్టనన్నాడు. ఆయన ధర్మవీరుడే, కర్మవీరుడే. నందిగ్రామంలో ఒక సింహాసనం చేయించి దాని మీద ఈ పాదుకలు పెట్టాడు. పెట్టి ఝంకారం మగు సమగానములతో శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్యరేఖా నితాంతం వైచను పాదుకాయుగమున్ ప్రొజ్జత్ సింహపీఠం ఉపై శంకాపేతముగాగవుంచి రఘువంశస్వామిగా చూచుచున్. పాదుకలను చూస్తూనే ఉన్నట్ట. ఆ పాదుకలు ఎలా తీసుకొచ్చాడంటే, ఆ పాదుకలు శ్రీరామదేహంలా ఉన్నాయటవి. శ్రీరాముడి లావణ్య రేఖానితాంతం బైచను పడుకున్న రాముడు పాదంలా కనిపించట ఆయనకి. ఆ రఘువంశస్వామిగా చూస్తుంటే ఆ పాదుకలు కూడా ఎలా ఉన్నాయంటే, తెచ్చి గంగాజలంలో కడగలేదట, దాని మీద మణులు వేయలేదట, దానిని అంతా పుష్పాలతో నింపలేదట. శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞ దానములతో, ఎంత అందమైన భావన చూడండి. శైవాలిని అంటే బురద. ఏ రాముడు బురద తొక్కినటువంటి ఆ పాదుకలకు అంటిన బురదలో ఉన్న ప్రతి అణువులో రాముడిని చూశాడట, అది దర్శనం. అందుకనే ఇసుకలో స్వామి నడిచినన్నాళ్ళు, స్వామి నడిచి అలా వెళ్ళగానే ఆ పదముద్రలో ఉన్నటువంటి ఇసుకలు కొన్ని లక్షల మంది ఇళ్లలో పూజామందిరాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకని అంటే అది కేవలము పరమాత్మ తాకిన నేల, పరమాత్మ స్పృశించినటువంటి దివ్యజ్ఞాన భూమిక అది, అది ఐశ్వర్యప్రదాయిని. ఇక్కడ సందర్భం కాబట్టి ఒక మాట చెప్తాను. సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నటువంటి ఒక వ్యక్తి శ్రీకాకుళంలో, ఇలాగే స్వామి గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, ఇలాగే స్వామి ఇసుకలో నడిచి వెళ్తున్నటువంటి రోజుల్లో, రేపు గడుస్తుందో గడవదో, అసలు ఈ రాత్రికైనా ఈ పుటపర్తిలో మనం అన్నం తినగలమో లేమో అన్న పరిస్థితిలో అక్కడికి వెళితే స్వామి ఆయన ముందు నుంచి నడిచి వెళ్ళారట. నడిచి వెళ్ళగానే ఆయనకేమనిపించిందో, గుప్పెడు ఇసుక ఒక పాదం, స్వామిది చిన్న పాదం, ఆ చిన్న పాదం ఎంత ముద్ర ఉన్నదో అంత ఇసక ఇలా పట్టుకోగానే ముందుకు సాగిన స్వామికి ఇది కనిపించింది. 360 డిగ్రీలు నా కళ్ళు అన్నారు స్వామి. ముందే ఉన్నాయి అనుకోకండి, మీకు ముందుంటాయి, నాకు 360 డిగ్రీస్ అన్నారు. మళ్ళీ చకచక వెనక్కి వచ్చి ఆ ఇసక అక్కడ వదిలిపెట్టు, ఏమున్నది దాంట్లో, నీకేం కావాలి అంటూ తమ దివ్యహస్తాన్ని అతని శిరస్సు మీద ఉంచారు. ఉంచి 2 నిమిషాలు అట్లా నిలబడిపోయినారు స్వామి. ఇవాళ ఒక్క మాట అన్నాడు నాతో, నా దగ్గర డబ్బు ఎంత ఉన్నదో లెక్క పెట్టాలి అంటే 2 ఏళ్ళు పడుతుంది. సత్యసాయి సంస్థ నుంచి ఎవరు ఎప్పుడు వచ్చినా మీరు గనక వచ్చి మా దగ్గర ఉన్నట్లయితే, మీరు ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు 12,000 మందికి నేను భోజనం పెడతా, పెళ్లి భోజనం, అయినా నాకేం లోటు లేదు. ఎందుకో తెలుసా, అదంతా స్వామిచ్చిందే. ఎంత వినయం చూడండి. ఏదో నేను కష్టపడ్డాను, ఏదో బాబాగారి దర్శనమైంది, అప్పటి నుంచి అంతా మారిపోయిందని చెప్పేస్తుంటారు. కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేకపోతే మానవ దేహానికి విలువ లేదు. కనుక ధర్మం, ప్రకృతి ధర్మాన్ని, పురుష ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని మనం సంపూర్ణంగా గనక పాటించగలిగినట్లయితే అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ పరిపూర్ణ ఆనందమయమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ధర్మమే. సత్యసాయి భగవానుడు ఈ ధర్మాన్ని కేవలం ఒక పుటపర్తికి మాత్రమే కాక, కేవలం ఒక ఆంధ్రదేశానికి మాత్రమే గాక, స్వామి సర్వ ప్రపంచానికి అందించారు. అందుకే ఔపధేయమునకు సత్యనామం విచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చే మా స్వామి మల్హారమై విచ్చే మా స్వామి కల్హారమై. బంగారమై వచ్చారు, సహస్ర దళాలతో వికసించారు. కేవలం ఒక ఆంధ్రుడికో, ఒక అరవవాడికో, కర్ణాటక వాడికో, మరొకడికో అనుకోలేదు. సమస్త మానవ జాతికి, సమస్త సృష్టిలో ఉన్న సర్వ జీవులకి కూడా ధర్మ మార్గోపదేశనం చేశారు. ఉపదేశించి ఆగలేదు సుమా, ఆచరించారు. తాను దేనిని ఉపదేశించారో దానిని ఆచరించారు, దేనిని ఆచరించారో దానిని ఆచరింపజేశారు. మన నడకకి నడతకి నేర్పారు, నియతి నేర్పారు. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు, సమయపాలనం లేకపోతే క్షేమం కాదు. కాలము పరబ్రహ్మస్వరూపము, అది అనంత ప్రవాహము. కాలమే పరమాత్మ అయినప్పుడు కాలాధీనుడైనటువంటి మనస్సు, కాలాధీనమైనటువంటి మనిషి కాలకారణ కర్తవ్య నిమిత్తమై పరమాత్మ వలె ఒక దేహాన్ని తీసుకొచ్చిన వాడు, స్వామి చెప్పినట్లుగా మానవుడు కనీస మానవుడుగానైనా జీవించలేని ఒక దుస్థితి ఏర్పడినట్లయితే ఎప్పటికీ ఈ జాతి బాగందును అన్నారు. బాగుపడుతుందో. మనలో పశుత్వాలు ఉన్నాయి, రెసిడ్యువల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. మనలో ఇంకా మన దోషాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ధర్మాచరణతో, ధర్మాపేక్షతో, ధర్మబద్ధమైనటువంటి, నిబద్ధమైనటువంటి, నియమపూరితమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి, సర్వజనహితాయ, సర్వ ప్రపంచము కూడా సుఖంగా ఉండుగాక అనేటువంటి ఒక మహామంత్రాన్ని గనక మనం ఆచరిస్తూ వెళ్ళినట్లయితే నీకు డబ్బు అక్కరకు రాదు. బోలుడు డబ్బు ఉంటుంది, ఐసీయూలో ఉంటాడు వాడు, అడుగుతాడు స్వామి విభూతి ఏదన్నా ఉన్నదా అని అడుగుతాడు. నువ్వు లెక్క పెట్టలేదే, ఎందుకని అంటే ఆ డబ్బు నన్ను కాపాడుతుంది అని. 10 మంది బిడ్డల్ని కడుపు నిండా కంటాడు, మోసేవాళ్ళు ఎవరు 4 ఏర్పడతారు. అలాగే అనేక సంపదలన్నీ ఉంటాయి, దానం చేయం, ధర్మం చేయం, సంపదని వినియోగించం, దోచుకుపోయేవాడు ఎవడో ఒక్కడు దొరుకుతాడు, వాడు పట్టుకుపోతాడు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన వాడికే పరమాత్మ యొక్క భావన ఒక అంతరంగిక స్పృహగా, ఆంతరంగికమైన దివ్య భావనా భూమికగా, అది జ్ఞానభూమికగా, యోగ భూమికగా, పుణ్యభూమికగా, ధర్మ కర్మ భూమికగా నిలకడ చెందుతుంది గనక అటువంటి స్థాయిని అందుకోమని సత్యసాయి భగవానుడి ధర్మ పరిపాలన ఏమిటంటే సమయపాలనం. 7 లక్షలు 10 లక్షల మంది ఆయనకై వచ్చి ఆయన బర్త్డే నాడు అక్కడ నుంచొని ఉంటే 7:30కి స్వామి దర్శనము అని గనకంటే 7:29 కల్లా స్వామి కనపడ్డారు. అలాగే ఎవరైనా సరే గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారు 8:30కి తమ కార్యకలాపాలు బయట ముగించుకొని 9 గంటలకు ఇల్లు చేరాలి. ఉన్నాం కదా, అంటున్నాం కదా, వింటున్నారు కదా అంటూ 11 గంటల దాకా చెప్పే హక్కు మనకు లేదు, అది అనైతికమన్నారు స్వామి. ఎందుకంటే మనం చేయవలసిన హితకర్మలు విహితకర్మలు మన మీద ఆధారపడ్డవారు, మనం వెళితే తప్ప విస్తట్లోకో ముద్ద వెళ్ళనటువంటి వారు ఎందరెందరో ఉన్నారు గనక మన కాలాధీనమైనటువంటి మనం ఆ కాలానికి లోబడి మన కర్తవ్యాలన్నీ నిర్వర్తించాలి. బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీ చేతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ అంటుంది సూతపురాణంలో ఉన్నటువంటి ముక్తిఖండం. బ్రహ్మచారి కంటే, వానప్రస్థుడి కంటే, అతివర్ణాశ్రమి కంటే, మరొకడి కంటే గృహస్థధర్మం గొప్పది. గృహస్థధర్మం ఉంటే అతిథిని పిలవగలం, అన్నం పెట్టగలం, అనాథని ఆదుకోగలం, ఆనందించగలం, విద్యాబుద్ధులు నేర్పించగలం, ఒక మనిషిని తయారు చేయగలం. గృహస్థధర్మమే లేకపోతే, ఒకసారి అరుణాచలంలో బాగా పళ్ళు కాచేటువంటి ఒక మామిడి చెట్టు కింద రమణ మహర్షి తపస్సు చేసుకున్నారు. తపస్సు అంటే ఆయన అక్కడ కూర్చున్నారు. ఆయన చెప్పారు, నేను తపస్సు ధ్యానం ఎప్పుడు చేయలేదన్నారు. తర్వాత పుస్తకాల నుండి ఆయన బాగా తపస్సు చేశారని అంటారు, కానీ నేనేం చేయలేదంటారు. ఏమీ చేయలేదు గనకే హాయిగా ఉన్నానని కూడా అన్నారు. తపస్సు చేస్తుంటే ఇంకేదో అడగాల్సి వచ్చేదేమో, నాకేం అక్కర్లేదు కాబట్టి హాయిగా కూర్చున్నాను అన్నారు. మామూలుగా ఆయన కూర్చున్నటువంటి చోట ఆ చెట్టు ఎంత పుణ్యప్రదమైందో కాబట్టి కిందటిసారి ఒక లారీకి సరిపడా పళ్ళు వచ్చినాయి. భగవాన్ కూర్చున్నారు కాబట్టి ఈసారి 4 లారీల పళ్ళు వస్తాయని అందరూ అనుకున్నారు. విచిత్రం, నెక్స్ట్ ఇయరు ఒక్క పిండ లేదు, అసలు పూత లేదు. భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగారు, భగవాన్ ఇదేమిటి ఇలా జరిగింది? సాక్షాత్తు మీరు, దక్షిణామూర్తి స్వరూపం మీరు, స్కందులు మీరు, పరశివావతారం మీరు, మీరే అక్కడ కూర్చొని నిర్మల నిశ్చల నికేతన నిరంజనమైన ఆనందంలో ఉన్నారే, దానిని చూస్తున్నప్పుడు ఈ చెట్టు ఎంత పుణ్యం చేసుకున్నదో కదా, దానిలో ఉన్న ధాతువులన్నీ ఎంత ఉజ్వలమవుతాయో కదా, ఆ ఆనందంలో ఎన్నో పళ్ళిస్తాయని అనుకున్నామేంటే, ఇదేనప్ప, జ్ఞానితో కూడుకుంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. జ్ఞాని వైరాగ్య భూమికలో ఉంటాడు, అక్కడ గనక ఈ చెట్టు బాగా కాయాలని నాబోటివాడు ఎవడన్నా కూర్చుంటే కాసేవేమో, నాకు పండు అక్కరలేదు, నీడ అక్కరలేదు, కాయా అక్కరలేదు, అక్కరలేని వాడికి ఎందుకు ఇవ్వాలి నా చెట్టు అనుకున్నదేమో, అడుగుదాం అన్నారు. చూసారా, అది జ్ఞానితో వైరాగ్య భూమిక. ఈ జ్ఞానితో కూడితే మనకేమిటంటే ఏం లభిస్తుందో తెలుసునా, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాన్ని ఎవడు అనుభవించగలడంటే వైరాగ్య భూమికలో అనుభవించగలడు. వైభోగంలో నుంచి వైరాగ్యం రాదు, వైరాగ్యమే వైభోగం. ఆ వైరాగ్య వైభోగ తత్వమైనటువంటి మూలమైనటువంటి ఏదైతే అసలు విద్య ఉన్నదో, ఏది ఎరగవలసి ఉన్నదో, ఏది ఆత్మవిద్యగా ఉన్నదో, అది ఆచరణాత్మకమైనటువంటి దివ్య స్ఫురణగా కలిగినప్పుడు దాని పేరు ధర్మము. ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి. స్వామి సమయపాలనం ఒకటి, రెండవది ఆయన గృహస్థు కాదు, యతి కాదు, యోగీశ్వరుడు కాదు. ఎవరు అంటే నేను నేనైనా నేను అని ఆయన ప్రకటించుకున్నారు. అంటే ఈ నేను నేనైనా నేను అంటే ఆత్మస్వరూపంగా అభివర్ణన జరిగినప్పుడు ఈ వెళ్ళిన వారందరికీ ఒక్క వ్యక్తికి కూడా అననుకూలం లేకుండా అక్కడి నుంచి వెళతారు. ఇది ఒక విభూతి. 700,000 మందికి ప్రసాదం దొరుకుతుంది, అసలు ఆయాసం లేకుండా. ఇక్కడ మామూలుగా చిన్న పెళ్లికి వెళితే మన విస్తట్లోది కూడా ఇంకోటి బట్టు పోతాడు వాడి తొందరలో కదా, ఆ తేడా తెలియకుండా. అక్కడ ఒక నియమబద్ధమైనటువంటిది, శ్రేయస్సు ప్రధానం, ప్రేయస్సు కాదు. అలాగే మూడవది, అన్ని అద్భుతాలలో నన్ను చాలామంది అడుగుతారు ఒక మంచి మిరకిల్ చెప్పండి అని. చెప్పే అలవాటు మరి మనకి ఇవ్వలేదు ఆయన. కానీ నాకు తోచిన ఒక మిరకిల్ ఏమిటంటే, కుల్వంత్ హాల్లో లేదా ఎప్పుడైనా స్వామి చుట్టూ కనుక 50,000 మంది కూర్చున్నారనుకుందాం. అందరూ దర్శనం చేసుకుంటారు, స్వామి హారతి తీసుకొని లోపలికి వెళ్తారు, మనందరం కూడా గేటులో నుంచి బయటకు వస్తుంటాం. 50,000 మంది అనే ఒక మాట ఏమిటో తెలిసినా, స్వామి ఈవేళ నన్ను చూశారు. 50,000 మందికి ఒకే అనుభూతి ఇవ్వటం అద్భుతమైన మిరకల్. ఉంగరం ఇవ్వటం, గొలుసు ఇవ్వటం కాదు, అవి చాలా చిన్న విషయాలు. అవి రక్ష, వాడికి ఏ రకమైన ప్రమాదం లేకుండా కాపాడుతాను అంటే, కాపాడుతాను అన్నారు కానీ ఏం గుర్తివ్వలేదే అంటారేమోనని ముందే ఉంగరం ఇచ్చేసి వదులుచుకుంటారు స్వామి. కాబట్టి దాన్ని అంతవరకే చూసుకోవాలి. ఆరక్షణలో ఉన్నటువంటి ధర్మం పరమాత్మ కంటే గొప్పది. ఎందుకంటే పరమాత్మే ధర్మాన్ని ఆచరించాడు. సత్యసాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపులై ఆయన ఎప్పుడొచ్చినా చుట్టానికి మనం సిద్ధపడ్డా కాదు కాదు, సమయపాలనం చేశారు, సర్వ సంక్షేమాన్ని చూశారు, సర్వ హృదయాలను తాకారు, సర్వ జీవులను చల్లగా ఆశీర్వదించారు. సనాతనమైనటువంటి ఒక వైదిక వేదధర్మాన్ని, ఆర్షధర్మాన్ని, ఉపనిషత్ సారాన్ని మామూలు మాటలలో మనందరికీ అందించి మానవుడు మానవుడుగా జీవించగలిగినటువంటి ధర్మ మార్గాన్ని ఉపదేశనం చేసినటువంటి స్వామి యొక్క జీవితమే మహోపదేశం. స్వామి యొక్క వాక్కే ధర్మోపదేశం. స్వామి యొక్క చూపే మహోపదేశం. స్వామి యొక్క తలపే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య మహోపదేశంగా భావన చేస్తూ సత్యధర్మము, సత్యముతో కూడిన ధర్మం, ధర్మంతో కూడిన కర్మ, కర్మతో కూడిన అర్థం, అర్థంతో కూడిన ఆచరణ, ఆచరణతో కలిసిన దాని వలన కలిగిన ఆనందం, ఆ ఆనందం వలన కలిగినటువంటి బ్రహ్మానంద స్థితిని ఏకకాలంలో అనుభవించినటువంటి సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి ప్రణమిల్లుతూ సాయిరా.